പരമസുഖദം കേവലം ജ്ഞാനമൂർത്തിം ദ്വന്ദ്വാതീതം ഗഗനസദൃശം തത്വമസ്യാദിലക്ഷ്യം ഏകം നിത്യം വിമലമചലം സർവധീ സാക്ഷിഭൂതം ഭാവാതീതം ത്രിഗുണരഹിതം സദ്ഗുരും തം നമാമി. ശുക്ലാംബരധരം വിഷ്ണും ശശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യായേത് സർവവിഘ്നോപശാന്തയേ. സരസ്വതീ നമസ്തുഭ്യം വരദേ കാമരൂപിണീ വിദ്യാരംഭം കരിഷ്യാമി സിദ്ധിർഭവതു മേ സദാ. കൃഷ്ണായ വാസുദേവായ ദേവകീനന്ദനായ ച നന്ദഗോപകുമാരായ ഗോവിന്ദായ നമോ നമഃ. ശ്രുതിസ്മൃതിപുരാണാനാം ആലയം കരുണാലയം നമാമി ഭഗവത്പാദ ശങ്കരം ലോകശങ്കരം. ഓം സഹനാവവതു സഹനോ ഭുനക്തു സഹ വീര്യം കരവാവഹൈ തേജസ്വിനാവധീതമസ്തു മാ വിദ്വിഷാവഹൈ. ഓം ശാന്തി ശാന്തി ശാന്തി. ഇതം ഗ്രന്ഥം ആരഭ്യത്തെ വിവേകചൂഡാമണി. വിവേകചൂഡാമണി അനേటువంటి గ్రంథం శంకరాచార్య స్వామి రచించినటువంటిది. ఇది ప్రకరణ గ్రంథం. వివేక చూడామణి ఇది గ్రంథనామం. ఇందులో రెండు పదాలు ఉన్నాయి, ఒకటి వివేకం, రెండవది చూడామణి. వివేక అంటే ఏమిటో మనం తెలియాలి. చూడామణి అంటే శిరోభూషణం, అది శిరోమణి అంటే తల మీద ఉండేటువంటి భూషణము అని అర్థం. వివేక చూడామణి ఇది ప్రకరణ గ్రంథం. ప్రకరణ గ్రంథం అంటే ఏమిటంటే, ఇప్పుడు మనకు వేదం ప్రమాణం, ప్రమాణ గ్రంథం వేదం. వేదంలో ఉండేటువంటి విషయాల్ని, శాస్త్రంలో ఏ విషయాలైతే ఉన్నాయో ఆ శాస్త్ర విషయాల్ని యుక్తిని జోడించి అంటే లాజిక్, తర్కం, అనుభవాన్ని కూడా జోడించి అనేక శాస్త్రాల్లో ఉండేటువంటి విషయాల్ని తీసుకొని ఒక గ్రంథంలో ఈమిడ్చి సంపూర్ణంగా ఒక సిద్ధాంతాన్ని అందించడం అనేటువంటిది ప్రకరణ గ్రంథం యొక్క ముఖ్యోద్దేశం. శాస్త్రైక దేశ విషయం అంటే శాస్త్రం ఏ విషయాన్నైతే సిద్ధాంతంగా మనకు అందిస్తూ ఉందో, శాస్త్రైక దేశ విషయం, శాస్త్ర కార్యాంతరే స్థితం, ఆహోహో ప్రకరణం నామ గ్రంథభేదం విశేషత అని ప్రకరణ గ్రంథానికి. కాబట్టి ఒక గ్రంథానికి పేరెందుకు వస్తుంది ప్రకరణ గ్రంథము అనంటే, శాస్త్రీయ దేశ విషయం, శాస్త్రంలో ఏ సిద్ధాంతం అయితే ప్రతిపాదించబడి ఉందో ఇది ఎక్కడుంటుంది, శాస్త్రంలో ఉంటుంది. శాస్త్ర కార్యాంతరే స్థితం. ఆహుహు ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చిత. కాబట్టి ఎవరైతే వివేకం కలిగి ఉండారో అటువంటి పండితులు, పండితులు చెబుతూ ఉండారు ఈ విధంగా ప్రకరణము అని. కనుక ఇప్పుడు మనకు వేదం ఉందనుకోండి, వేదం మనకు ప్రమాణ గ్రంథం, కానీ ఈ వేద ప్రమాణం ఏమందిస్తూ ఉంది, శాస్త్ర సిద్ధాంతం ఏంటి అన్నప్పుడు, ఇప్పుడు వివేక చూడమని వచ్చిందనుకోండి, వివేక చూడమని వేదం కాదు, కానీ వేదంలో ఏ విషయమైతే ప్రతిపాదించబడి ఉందో అది వివేక చూడమనిలో మనకు అందుతూ ఉంటుంది. కనుక ప్రకరణ గ్రంథం. దీనికి ఇంకొక విశేషణం కూడా మనం తగిలించాలా, ఏం ప్రకరణ గ్రంథం అండి ఇది అని అడిగితే అద్వైత ప్రకరణ గ్రంథం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా, వేదంలో అనేకమైనటువంటి విషయాలు ఉండినా గ్రహించడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా గ్రహించారు. కాబట్టి కొందరికి ఉన్నది పరమాత్మ గాని రెండవ విషయమే లేదు, నేహ నానాస్తికించిన సర్వం కలివిదం బ్రహ్మ, ఉన్నదంతా పరమాత్మే గనక రెండవ వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు గనక అది అద్వితీయం అద్వయం. ఇది అద్వైత సిద్ధాంతం. కానీ పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, జగత్తు వేరు అని నిర్ణయం చేసేటువంటిది ద్వైతం. కాబట్టి ద్వైతాన్ని బోధించేటువంటి వాళ్ళకి వేదమే ప్రమాణం, అద్వైతాన్ని బోధించే వాళ్ళకి వేదమే ప్రమాణం, విశిష్టాద్వైతాన్ని బోధించేటువంటి వాళ్ళకి వేదమే ప్రమాణం. వేదాన్ని ప్రమాణంగా అంగీకరించకపోతే అది నాస్తిక దర్శనాల కిందకు వస్తాయి, ఆస్తిక దర్శనాలు కావు. ఇప్పుడు బౌద్ధం, జైనం, నాస్తికం ఇవన్నీ ఉన్నాయనుకోండి, కాబట్టి ఇవన్నీ చార్వాకం, ఇవన్నీ కూడా నాస్తిక దర్శనాలు అంటారు వాటిని. ఎందుకు నాస్తిక దర్శనాలంటే వేదాన్ని ప్రమాణంగా అంగీకరించలేదు కనుక. కనుక నాస్తిక దర్శనాలకి ఆస్తిక దర్శనాలకి భేదం ఏమిటంటే, వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తే ఆస్తిక దర్శనం, వేదాన్ని ప్రమాణంగా అంగీకరించకపోతే నాస్తిక దర్శనం. కాబట్టి వేదాన్ని ప్రమాణంగా అంగీకరించినటువంటి వాళ్లలో ఇప్పుడు షడ్ దర్శనాలు అంటాం. కాబట్టి న్యాయశాస్త్రం ఉంది, సాంఖ్యం ఉంది, వైశేషికం ఉంది, యోగం ఉంది, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస, ఈ ఆరు కలిపి షడ్ దర్శనాలు అంటే, ఇందులో ఉత్తరమీమాంస ఒక్కటే బ్రహ్మసూత్రాలు. ఇది అద్వైతాన్ని నిర్ణయం చేస్తూ పోతుంది. మిగతా అన్ని కూడాను, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఇవన్నీ కూడాను ద్వైతాన్ని చెబుతూ పోతూ ఉన్నాయి. కానీ వీళ్ళకి వాళ్ళకి అందరికి కూడాను వేదమే ప్రమాణంగా ఉంది. అర్థమైందే. కనుక ఆస్తిక దర్శనం అనంటే వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తేనే ఆస్తిక దర్శనం, వేద ప్రమాణాన్ని అంగీకరించకపోతే వాళ్ళది ఒక దర్శనం కావచ్చు కానీ మనం ఆస్తిక దర్శనంగా అంగీకరించాం ఇప్పుడు, ఎందుకంటే వేద ప్రమాణాన్ని అంగీకరించడం లేదు గనక. కాబట్టి బౌద్ధం ఉందనుకోండి, కాబట్టి బౌద్ధ మతం వేదాన్ని ప్రమాణంగా స్వీకరించదు, జైన మతం వేదాన్ని ప్రమాణంగా స్వీకరించదు, చార్వాకం వేదాన్ని ప్రమాణంగా స్వీకరించదు, అందుకని వాటిని నాస్తిక దర్శనాలు అన్నా. అయితే స్వామీజీ ఇంకా చాలా మతాలు ఉన్నాయి కదని, వాటి ప్రసక్తి లేదు. ఎందుకు ఈ మూడే చెప్తున్నానంటే ఇవి భారతదేశంలో పుట్టాయి కనుక. కాబట్టి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి వాటిలో ఇలా ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు అంటూ ఉన్నాం. కనుక ఈ వేదాన్ని తీసుకున్న వాళ్ళల్లో కూడాను ఆస్తిక దర్శనాల్లో ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం ఉన్నాం అనుకో. ఇప్పుడు ఇక్కడ మనం అధ్యయనం చేసేటువంటి ప్రకరణ గ్రంథం వివేక చూడమని, ఇది అద్వైత సంప్రదాయానికి సంబంధించింది. కనుక వేదంలో ఏమున్నది, ఏం చెబుతూ ఉంది వేదము అంటే, వివేక చూడమని ఏమి నిర్ణయం చేస్తుందంటే, వేదం చెప్పేటువంటిది అద్వైతమే కానీ ద్వైతం కాదు. అందుకని ఇది ఎటువంటి ప్రకరణ గ్రంథం తెలుసా, కాబట్టి ప్రకరణ గ్రంథము అన్న తర్వాత అద్వైతమే ఉండాలని అవసరం లేదు. నువ్వు ఆ విశేషణం పెడితే తప్ప అద్వైత ప్రకరణ గ్రంథము. అదే ద్వైతులు రాశారనుకోండి, ద్వైతులకు కూడా ఉంది, వాళ్ళు రాసినప్పుడు అది ద్వైత ప్రకరణ గ్రంథం. చాలా ద్వైతానికి సంబంధించి, విశిష్టాద్వైతానికి సంబంధించి అనేక ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ ద్వైత ప్రకరణ గ్రంథాలు, విశిష్టాద్వైత ప్రకరణ గ్రంథాలని చెప్పాలి. కానీ వివేక చూడమని అద్వైత ప్రకరణ గ్రంథము అంటే, ఏదైతే వేదంలో ప్రతిపాదించబడిందో అది అద్వైత సిద్ధాంతము అని నిర్ణయం చేసేటువంటి గ్రంథం. ఇది ప్రకరణ గ్రంథం. కాబట్టి ప్రకరణ గ్రంథము అన్నప్పుడు వేదానికి భిన్నం కాకుండా ఉండాలి. మరి వేదంలోనే ఉంది, ఉపనిషత్తుల్లోనే ఉంది, నువ్వెందుకు చెబుతున్నావయ్యా? నేను నీకు అర్థం కావడానికి నా యుక్తిని కూడా ఉపయోగిస్తున్నాది. అక్కడ నీకు నీవుగా స్వతహా చదువుకుని అర్థం చేసుకునే అవకాశం లేదు గనక నీకు సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేయడానికి నా యొక్క యుక్తిని, ఇతర శాస్త్రాల్లో ఉండేటువంటి అనేక విషయాల్ని క్రోడీకరించి నేను ఒక గ్రంథాన్ని తయారు చేస్తే ఇది ప్రకరణ గ్రంథమైంది. ఈ ప్రకరణ గ్రంథం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉంది గనక ఇది అద్వైత ప్రకరణ గ్రంథ వివేక చూడామణి. కాబట్టి వివేకము అని అన్నప్పుడు ఏది వివేకము? అవివేకం ఉన్నప్పుడే వివేకం. కాబట్టి వివేకము అంటే సాధారణంగా ఒక విషయంలో ఒక వ్యక్తిలో మనం కొద్ది వివేకాన్ని గ్రహిస్తూ ఉంటాం, అన్నప్పుడు అవివేకాన్ని వదులుతూ ఉంటామని అర్థం. త్యజించవలసినటువంటి దాన్ని త్యజిస్తూ గ్రహింపవలసినటువంటి దాన్ని గ్రహిస్తూ పోవడం. అందువల్ల ఆత్మ అనాత్మ వివేకము అంటే ఆత్మ అనాత్మ, ఇది ఆత్మ ఇది అనాత్మ, సత్యాసత్య వివేకము, ఇది సత్యము అది అసత్యము. అందువల్ల ఇప్పుడు వంట చేయడానికి కూర్చున్నారనుకోండి, ముందు బియ్యం శుభ్రం చేసుకుంటూ ఉండేటప్పుడు బియ్యంలో రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేరు చేస్తూ ఉంటారు. ఎందుకని తెలుసా? మనం భోంచేయాల్సింది అన్నమే గాని సున్నం కాదు కనుక. కాబట్టి దీన్ని వేరు చేస్తూ ఉన్నాం. ఇది వివేకం. ఏది వేరు చేయాలి, ఏది వేరు చేయకూడదు. ఒక అరటిపండు నువ్వు తింటున్నావు, పైన తొక్కని తీసేసి లోపల పండు తింటున్నావు, ఇది వివేకం, ఇది విభాగం. ఆ విధంగా ఆత్మ అనాత్మ వివేకము అన్నప్పుడు ఆత్మని అనాత్మ నుండి వేరు చేయడానికి అనాత్మ అనేది ప్రత్యేకంగా ఉందా? అరటిపండులో తొక్క ఉన్నట్టుగా ఉందా? అఖండమైనటువంటి బ్రహ్మస్వరూపంలో రెండవది నీకు ఉన్నట్లుగా గోచరిస్తే అది మిథ్య. ఇప్పుడు నువ్వు ఎక్కడ వేరు చేసేది? వివేకం ఎక్కడ? మిథ్యలోనా సత్యంలోనా? మిథ్యలో గనక నువ్వు వేరు చేసేటట్లయితే, ఇప్పుడు ఇది మిథ్యా ప్రపంచం. ఇప్పుడు మిథ్య మీకు తెలుసు కదా, మిథ్యా ప్రపంచం ఇది. మరి మిథ్యా ప్రపంచం అయినప్పుడు మిథ్యా ప్రపంచంలో ఏముండయి? దేశము, కాలము, పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి, దేశకాలాదులు ఉన్నాయి. కాబట్టి ఒక దేశంలో కూర్చొని నువ్వు వేరు చేయాలి దేన్ని? ఆత్మని అనాత్మని. ఆత్మ అఖండైక స్వరూపం, దాన్ని తీసుకొని వచ్చి దేశంలో ఎట్లా వేరు చేస్తావు? ఒక కాలంలో కూర్చొని ఎట్లా వేరు చేస్తావు? అసలు దేశం ఉన్నది, కాలం ఉన్నది అనేటువంటి వివేకం నీకు కలగడానికి ఆత్మ ఆధారమై ఉంది. ఎక్కడ వేరు చేస్తావు నువ్వు? కాబట్టి ఇది ఎట్లాంటి వివేకం తెలుసా? ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఏ విధంగా వివేకం అంటే ప్రత్యేకించి తొలగించడానికి ఏమీ లేదు, ఇది జ్ఞాన సంబంధమైంది, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అంటే జ్ఞానం ఎప్పుడు అవసరం అవుతుందంటే అజ్ఞానం ఉన్నది గనక. ఏ విషయంలో మీరు తీసుకున్న వివేక చూడమని, ఇది వివేకం, ఇది ఆత్మకు సంబంధించింది అనుకుంటున్నారు, వేదాంతం అనుకుంటున్నారు. వేదాంతం కాదు, సామాన్యమైన విషయాల్లో కూడా వివేకం అంటే ఏంటో చెప్పండి. సామాన్యమైన విషయాల్లో ఒక కుండ ఎవరికి తెలియదు అనుకోండి, కుండ తెలియనటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఇది ఏమిటంటే అది కుండని చెప్పలేదు. ఇప్పుడు మనం అంటాం అతనికి వివేకం లేదు. దేనికి సంబంధించిన వివేకం లేదు? కుండకు సంబంధించిన వివేకం లేదు. కుండకు సంబంధించిన వివేకం లేదంటే అంతకుముందు ఏముంది? కుండకు సంబంధించిన అవివేకం ఉంది, అజ్ఞానం ఉంది. కుండకు సంబంధించిన జ్ఞానము లేదు అంటే కుండకు సంబంధించిన అజ్ఞానం ఉన్నది. ఘటః అజ్ఞానం అస్తి. ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి ఇది. కాబట్టి కుండ అనేటువంటి దానికి సంబంధించిన అజ్ఞానం ఉంది ఇప్పుడు, తెలియదు గనక. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇది కుండ, దీని ప్రయోజనం ఇది, ఇలా తయారైంది, మట్టి నుండి వచ్చింది, దీని యొక్క ఉపయోగం ఈ విధంగా ఉంటుంది, ఇదంతా అతనికి తయారు చేసిన చెప్పిన తర్వాత అతనికి ఈ తయారైంది కూడా ఎట్లాగో అర్థమైపోయింది గనక కుండ అంటే ఏమిటో తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పక ముందు ఆయన దగ్గర ఏముందంటే కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఘటః అజ్ఞానం అస్తి. ఇప్పుడు మనం ఘట జ్ఞానం ఇచ్చాం. ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి. ఎప్పుడైతే కుండకు సంబంధించినటువంటి జ్ఞానం కలిగిందో, కుండకు సంబంధించిన అజ్ఞానం ఇంతవరకు ఉండింది అది పోయింది, అక్కడ వేరు చేసింది ఏమీ లేదు. జస్ట్ అండర్స్టాండ్. కాబట్టి మట్టి కుండ, కుండకు ఆధారం మట్టి, కుండలో ఉండేది కూడా మట్టి, అంతా మట్టి. మృతికే శివ సత్యం ఇది తెలిసిపోతూ ఉంది. ఇక్కడ కుండ నుంచి మట్టిని వేరు చేయి ఎక్కడ చేస్తాం? కనుక కుండ నామరూపాలతో ఉంది, అది మిథ్య. దీనికి ఆధారమైనటువంటి సత్యం, సత్యమైనటువంటిది మృతిక, అది మట్టి అన్నావనుకోండి. ఇప్పుడు మిథ్య నుండి సత్యమును వేరు చేసి సత్యమును అర్థము చేసుకున్నాము అంటే కుండ నుంచి మట్టి తీసేయాలి. ఇక కుండే లేదు కనుక కుండ కూడా మట్టి, కాని మట్టి కుండ కాదు. మిథ్య కూడా బ్రహ్మమే, కాని బ్రహ్మం మిథ్య కాదు. ఇది కదా, ఇది వివేకం, ఉన్నదానికి సంబంధించింది. కనుక వివేకము అన్నప్పుడు ఆత్మానాత్మ వివేకము నునో ఈ పొరపాటు జరగకూడదని చెప్తున్నా ఇదంతా. ఆత్మానాత్మ వివేకము కనుక ఆత్మ ఉన్నది, అనాత్మ ఉన్నది, అనాత్మను తొలగించి ఆత్మను తెలుసుకోవాలి కాదు, ఆత్మే ఉన్నది, ఆత్మకు సంబంధించినటువంటి అజ్ఞానం ఉన్నది. ఆత్మ జ్ఞానం కలిగితే ఆత్మ అజ్ఞానం పోతుంది. ఆత్మ అజ్ఞానం పోవడం వల్ల ఆత్మ జ్ఞానం మనకు, మనమే పరమాత్మ అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇది వివేకం. సరేనా? ఈ జ్ఞానం ఉపనిషత్తుల్లో ఉంది. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి జ్ఞానం ఏదో దాన్ని ప్రకరణ గ్రంథం అందిస్తూ ఉంది. గనక ఈ విధమైనటువంటి మిథ్య కూడా సత్యమే గాని సత్యం మిథ్య కాదు, ఉన్నది సత్యం ఒక్కటే, అదే ఆత్మ అనేటువంటి వివేకాన్ని ప్రత్యేకంగా ఇస్తూ ఉంది ఇది. అందువల్ల ఇది వివేక చూడామణి, వివేక చూడామణి. కనుక వేదంలో కూడా ఎక్కడుందండి ఇది? అందువల్ల సర్వ వేదాంత సిద్ధాంత గోచరం ఎత్తుకుంటానే. కాబట్టి చూడామణి ఎక్కడో అది మీకు శ్లోకం స్టార్ట్ చేస్తానని చెప్తాను. హరిహి ఓం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. అహం తం సద్గురుం ప్రణతః అస్మి. ఇప్పుడు నేను సద్గురువుకి నమస్కరిస్తూ ఉన్నా, ఎందుకంటే గ్రంథారంభం. ఇది సంప్రదాయం. నిర్విఘ్న పరిసమాప్తి కామహ మంగళమాచరేత్. ఒక మంగళాచరణం చూసి ప్రారంభం చేయాలి, భగవంతుని యొక్క ఆశీస్సుల్ని కోరుకుంటూ. అట్లాగే మంగళాచరణం చేస్తూ ఉన్నాం. ఎవరిని? ప్రణతోస్మి అహం. అహం ప్రణతః అస్మి, నేను నమస్కరించున్నాను. ఇప్పుడు ప్రణతోస్మి అహం, నేను నమస్కరిస్తూ ఉన్నా. ఎవరికి? సద్గురుం, ఆయన సద్గురు. ఎవరా సద్గురు? గోవిందం, గోవిందుడు. ఎవరా గోవిందుడు? పరమానందం, అనంతానంద స్వరూపుడు. ఎట్లా ఉంటాడు? అగోచరం, గోచరించేవాడు కాదు. మరి ఎట్లా? నీకెట్లా తెలిసింది? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. కాబట్టి ఎవడైతే అగోచరుడో వాడే గోచరుడు, ఎవడైతే కనిపించడో వాడే కనిపిస్తాడు. దేనికి కనిపిస్తాడు, దేనికి కనిపించడు, ఇది ప్రధానమైనటువంటి విషయం. ఎక్కడ అగోచరం, ఎక్కడ గోచరం. కనుక నమస్కరించే ముందు ఎవరికి నమస్కరిస్తున్నాం అతని ముందు అర్థం చేసుకోవాలి. ఎవరు అతను? తం సద్గురుం. ఇక్కడ సద్గురుం అంటే శంకరాచార్య స్వామి రచించాడు గనక ఆయన గురు గోవింద భగవత్పాదాచార్యులు అని అర్థం. ఎందుకంటే సద్గురుం గోవిందం, గోవిందం సద్గురుం. శంకరాచార్య స్వామి గురువు గోవింద భగవత్పాదాచార్యులు గనక ఆయనకి నమస్కరించి, గురువుకు నమస్కరించి ప్రారంభిస్తుంది. పరమానందం, ఆయన అనంతానంద స్వరూపుడు. ఇది ఒక అర్థం. కాబట్టి గోవిందం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ కూడా. కాబట్టి గురు గోవిందుల్ని ఇద్దరిని, ఇద్దరికి నమస్కరించి గ్రంథారంభం చేస్తున్నాడని అర్థం. ఇద్దరికి ఎందుకండి నమస్కరించడం? ఇద్దరు ఒకటేనని చెప్పడానికి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. కనుక తన గురువుని, అట్లాగే తనకు తన గురువుకి ఆధారమైనటువంటి పరమాత్మని, ఇద్దరు ఒకటే కనుక ఇద్దరిని ఒకే విధంగా. అద్వైత సిద్ధాంతం కనుక ఇక్కడ అద్వయం బ్రహ్మ ఒకటే కనుక గురువు బ్రహ్మ ఇరువురు కూడా వేరు గారు కనుక గోవిందం పరమానందం సద్గురుం తం సద్గురుం. ఆ గురుదేవుని ప్రణతోస్మ్యహం నేను నమస్కరిస్తూ ఉన్నా. ఎవరండి ఈయన? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం. కనుక ఈ పరమాత్మ అగోచరం, గోచరము కానివాడు. గోచరము కానివాడు అంటే ఎవరికి, దేనికి? ఇప్పుడు మనకు గోచరం అంటే చూపుకు అని అర్థం. చూపే కాదు, వినడం, విన్నా సరిపోదు. ఇప్పుడు ఒక విషయం చెబుతూ ఉన్నాం, అది వింటూ ఉంటే జ్ఞానం కలుగుతూ ఉంది. కళ్ళతో చూడడం లేదు మనం, అన్ని కళ్ళతో చూడాల్సిన అవసరమే లేదు. ఒక వాసనని ఉప్మా, ఈ వాసనని కళ్ళతో చూడలేము, ముక్కుతో చూస్తూ ఉన్నాం, కానీ మనసు గ్రహిస్తూ ఉంది అది ఉప్మాని. ఉప్మా అనేటువంటి జ్ఞానాన్ని కలగడానికి నువ్వు ఆగ్రహణిస్తూ ఉన్నావు. కాబట్టి రూపాలని, రంగుల్ని నువ్వు కళ్ళతో చూస్తావు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? రూపంగా రంగుగా తెలియబడేవాడు కాడు, అది అగోచరం. కాబట్టి కంటికి అగోచరం, దృశ్యంగా అర్థమవుతుంది. కాబట్టి ఆగ్రహించడానికి వీలు పడేవాడు కాదు. కాబట్టి ఇక్కడ వాసనలు చూస్తూ ఉన్నాం, రూపాలని చూస్తూ ఉన్నాం, రంగుల్ని చూస్తూ ఉన్నాం, శబ్దాలు వింటూ ఉన్నాం, రుచులు చూస్తూ ఉన్నాం, స్పర్శలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు అందుతూ ఉన్నాయి. ఇది డైరెక్ట్ ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి ప్రమాణం కన్ను, రూపం దృశ్యం తెలుస్తూ ఉంది, రంగు కనిపిస్తూ ఉంది, అది దృశ్యం. ఎందుకని? ప్రమాణం ఉంది గనక, కన్ను ఉంది గనక అవి తెలుస్తూ ఉన్నాయి, చెవులు ఉన్నాయి గనక వినపడుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉండినా కూడాను పరమాత్మ అగోచరం. అంటే ప్రత్యక్షాది ప్రమాణాలకి అందని వాడు. దేనికి అగోచరం? ప్రత్యక్షాది ప్రమాణాలకి అగోచరం. కంటికి నీకు ఏదైనా గోచరం కావచ్చు, చెవికి ఏదైనా గోచరం కావచ్చు, ముక్కుకి ఏదైనా గోచరం కావచ్చు, ఈ విధంగా అందేవాడు మాత్రం కాడు. కనుక అగోచరం. ఇప్పుడు ఒక్కసారి మీరు మళ్ళీ వెనక్కి వెళితే కేనోపనిషత్తు దగ్గర పోతే ఎట్లా అగోచరం అర్థమవుతుంది. ఎందుకు అగోచరం స్వామీజీ? కంటికి కనిపించడు ఎందుకని? భగవంతుడు ఉంటే అంతటా భగవంతుడు అంటున్నారు కదా అని అంటే, యశ్చక్షుర్ నపశ్యతి అన్న చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం ఎదితం ఉపాసతే. యశ్చక్షుర్ నపశ్యతి అన్న చక్షుంషి పశ్యతి, మర్చిపోయారా? కాబట్టి కళ్ళు చూస్తూ ఉన్నాయి, కానీ ఈ కళ్ళు చూడడానికి ఆధారమైన వాడు తాను. కళ్ళు తనను చూడలేవు, తను ఉండడం వల్ల కళ్ళు చూస్తూ ఉన్నాయి గనక ఈ కళ్ళు తనకు ప్రత్యక్షం గాని పరమాత్మ కంటికి ప్రత్యక్షం కాదు. ఎందుకని? కన్ను ముక్కు కాదు, ముక్కు చెవి కాదు, ఒకటి మరొకటి కాదు, ఇవన్నీ పరిమితంగా ఉన్నాయి. కానీ పరమాత్మ అపరిమితుడు, అనంతుడు గనక అంతమయ్యేటువంటి వాటికి తను తెలియబడేటువంటి వాడు కాడు. ఇవన్నీ నడవడానికి ఆధారమైనటువంటి వాడు తానై ఉండాలి. ఇప్పుడు అందువల్ల అగోచరం. స్వామీజీ ప్రత్యక్ష ప్రమాణానికి దొరకడు, డైరెక్ట్ పర్సెప్షన్ లేదు. ఇంకేమన్నా ఉన్నాయా ప్రమాణాలు పరమాత్మను పట్టుకోవడానికి? అనుమాన ప్రమాణం అని ఒకటి ఉంది, ఇన్ఫరెన్స్. ఇదేమో డైరెక్ట్ పర్సెప్షన్, ఇంద్రియాలకి డైరెక్ట్ గా అందుతూ ఉండేది. కానీ ఇంద్రియాలకు అందేటువంటి వాడు కాడు, అగోచరం. కారణం, తాను ఉండడం వల్ల ఇంద్రియాలు నడుస్తూ ఉన్నాయి గనక సింపుల్ అగోచరం. కనుక ప్రత్యక్ష ప్రమాణానికి ఎప్పుడైతే అందడం లేదో అనుమాన ప్రమాణానికి అందాలి. అనుమాన ప్రమాణం ఎలాంటిదంటే అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. గతంలో నువ్వు ఒకటి చూసుంటావు, దాన్ని ఇప్పుడు గనక చూస్తే గతంలో చూసిన అనుభవం నీకు ఉంది గనక ఆ అనుభవాన్ని ఆధారం చేసుకుని ఇది ఫలానా అని నిర్ణయం చేస్తావు. ఇప్పుడు ఒక కన్నంలోకి ఎలుక పోయింది, ఎలుక నీకు కనిపించడం లేదు, కేవలం తోక మాత్రమే ఒకటిన్న రంగుళం కనపడుతుంది నీకు బయట. ఎందుకని? మొత్తం కన్నంలోకి వెళ్ళిపోయింది, రంధ్రంలో ఉంది. ఇప్పుడు కేవలం నీవు ఆ తోకను చూస్తే, కొద్దిగా ఒక అంగుళం తోక నీకు కనపడుతూ ఉంటే దీన్ని ఆధారం చేసుకుని నువ్వు ఏమంటున్నావంటే ఎలుక అక్కడ ఉన్నది, అందులో ఎలుక ఉన్నది. నీకు కనపడటం లేదే అగోచరం ఎలుక, నీకు ఎట్లా తెలుస్తూ ఉంది? అనుమాన ప్రమాణం. ప్రత్యక్షంగా ఎలుకను నేను చూడలేకపోతున్నా, అనుమాన ప్రమాణం. ఎందుకని? గతంలో ఎలుకను చూచున్నాను, ఎలుక తోక ఇట్లా ఉంటుందని నాకు తెలుసు. ఎప్పుడైతే తోకను చూచాను, ఎలుక ఉండాలి అని అర్థం చేసుకుంటూ ఉన్నా. ఇది అనుమాన ప్రమాణం. గతంలో చూచినటువంటి అనుభవం మీద ఆధారపడి ఉంది ఇది అనుమాన ప్రమాణం. కనుక అనుమాన ప్రమాణానికి కూడా పరమాత్మ నీకు అందడు. ఎందుకని స్వామీజీ? గతంలో గనక నువ్వు చూసుంటే ఎలుకను చూసావు గనక ఇప్పుడు తోకను చూస్తే ఎలుక అర్థమైంది. గతంలో నువ్వు పరమాత్మ గనక చూసుంటే, నీ అనుభవంలో గనక ఉంటే దాన్ని ఆధారం చేసుకుని అనుమాన ప్రమాణం, ఇన్ఫరెన్స్ నువ్వు అర్థం చేసుకుంటావు కాదు. కనుక పూర్వం నువ్వు అగ్నిని చూచావు, అట్లాగే పొగను కూడా చూచావు. అగ్ని ఉన్న చోట పొగ ఉండాలి అని నీకు తెలుసు, ధూమం. ఇప్పుడు దూరంగా ధూమం కనపడుతూ ఉంటే అక్కడ అగ్ని ఉంది అని నువ్వు నిర్ణయం చేస్తున్నావు. ఇది అనుమాన ప్రమాణం. గతంలో చూసినటువంటి అనుభవం మీద ఆధారపడి ఉంది ఇది అనుమాన ప్రమాణం. కనుక అనుమాన ప్రమాణానికి కూడా పరమాత్మ నీకు అందడు. కనుక ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి ఎప్పుడైతే అందడం లేదో ఇంకేముంది ప్రమాణం? సాక్షి ప్రమాణం ఉంటుంది. ఏమిటా సాక్షి ప్రమాణం అంటే, ఇప్పుడు మనసులో ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి, నీ మనసులో ఏ విధమైన ఆలోచనలు నడుస్తూ ఉన్నాయని నీకు తెలుస్తుంది? తెలుస్తున్నా లేదు? కొన్ని అనుభవాలు అనుభూతులు కలుగుతున్నాయి. ఈ అనుభూతుల్ని నువ్వు చూస్తున్నావు, ఈ అనుభూతులు కలుగుతున్నాయని నీకు తెలుసు. కనుక ఆ అనుభవం ఏదో, ఏదైతే నీకు వృత్తిగా తెలుస్తూ ఉందో దానికి దూరంగా ఉండి నువ్వు సాక్షిగా దాన్ని చూస్తూ ఉన్నావు నీ మనసుని. అక్కడ నువ్వు సాక్షి ప్రమాణం మనసులో. అట్లా సాక్షిగా కూడా ప్రమాణం ఇక్కడ ఉపయోగపడదు. ఎందుకని? నువ్వు సాక్షి అయ్యావంటే పరమాత్మ జడమైపోతాడు మండి. ఎందుకని? నీ చేత చూడబడుతున్నాడు గనక. కాదు కాదు, అలా నువ్వు సాక్షిగా చూడడానికి ఆధారమైన చైతన్యం తాను దాని వెనకే ఉండడు. తను ఉండడం వల్లనే సాక్షి కూడా నడుస్తుంది, లేకపోతే శవంలో సాక్షి లేదు. చైతన్యం ఉంటేనే, చైతన్యం చేతనే నడుస్తూ ఉంది. కాబట్టి అగోచరం, గోచరమయ్యేటువంటి వాడు కాడు. అగోచరం అటువంటి పరమాత్మ ఎట్లా తెలుస్తాడండి? మీరే చెప్తున్నారు కదా అగోచరం అని. అవును, మరి ఎట్లా తెలుస్తాడు? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. కాబట్టి ఎవడైతే నీకు ప్రత్యక్ష ప్రమాణానికి అందడో, అనుమాన ప్రమాణానికి అందడో, సాక్షి ప్రమాణానికి అందడో, అతడు వేద ప్రమాణం ద్వారా తెలుస్తూ ఉండాడు, శబ్ద ప్రమాణం ద్వారా తెలుస్తూ ఉండాడు. ఇది శబ్ద ప్రమాణం, ఇది సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. సర్వ సమస్త, వేదాంత వేద అంత, వేదాంత వేదాంతం యొక్క చివర, సిద్ధాంత ఆ వేదాంతం చివరుండేటువంటివి ఏ తాత్పర్యాన్ని అందిస్తున్నాయో సిద్ధాంతాన్ని, దానికి గోచరం తెలియబడేటువంటి వాడు. కాబట్టి సర్వ వేదాంత, ఇప్పుడు వేదాలు నాలుగున్న ఈ వేద అంతం, వేదాంతం వేదంలో చివరుండేటువంటి భాగం అంటే ఉపనిషత్తులు అని అర్థం. వేదంలో చివరుండేటువంటి భాగం ఉపనిషత్తు, అది వేదాంతం. అంటే వేదాంతం అంటేనే ఉపనిషత్తులు అని అర్థం. సర్వ వేదాంత అంటే సమస్తమైన ఉపనిషత్తులు. ఎన్ని ఉపనిషత్తులైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తులన్నింటిలో కూడాను సర్వ వేదాంత. ఉపనిషత్తులు అనేకం కానీ సిద్ధాంతాలు అనేకం కాదు. సిద్ధాంత సిద్ధాంతం ఒకటే. ఉపనిషత్తులు అనేకమైన, అనేకమైనటువంటి ఉపనిషత్తులు బోధించేటువంటి విషయం ఏకం. అర్థమవుతుంది? దానికి గోచరం. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి సర్వ వేదాంత అంటే ఉపనిషత్తులు, సర్వోపనిషత్తులు. సిద్ధాంతం ఏంటి? ఏక తాత్పర్యం అది. ఏమిటో తెలుసా? తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇది సిద్ధాంతం. దేని సిద్ధాంతం స్వామీజీ? సర్వ వేదాంత సిద్ధాంతం, సర్వోపనిషత్తులు చెప్పేటువంటి సిద్ధాంతం. ఏ సిద్ధాంతమైనా ఇది దేన్ని తెలియజేస్తుంది? సర్వోపనిషత్తుల్లో ఉండే విషయాన్ని తెలియజేస్తుంది. సిద్ధాంతం ఒక్కటే. ఇది అద్వైత సిద్ధాంతం. ఇప్పుడు అర్థమైంది? సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అంటే తత్వమసి అనేటువంటి వాక్యం. తత్ ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయ్యున్నావు, నీవే ఆయన అయ్యున్నావు. గనక ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే ఆయనన్నా ఉండాలి, ఇద్దరు లేరు. ఇది ఏకవాక్యత, ఒకే నిర్ణయం, ఒకే నిర్ణయం, ఏకవాక్యత. కాబట్టి ఉపనిషత్తులు అనేకం ఉండినా ఈ సమస్తమైనటువంటి ఉపనిషత్తులు సర్వ వేదాంత సిద్ధాంత. ఆ సిద్ధాంతం ఏమిటి? తత్వమసి, నీవే ఆ పరమాత్మ. ఈ తత్వమసి వాక్యానికి గోచరం. బ్రహ్మ జ్ఞానం లేదు, అప్పుడేముంది? బ్రహ్మ అజ్ఞానం అస్తి, బ్రహ్మ అజ్ఞానం అస్తి.
బ్రహ్మ జ్ఞానం ప్రాప్య. ఇప్పుడు గురువు మనకు బ్రహ్మ జ్ఞానం అందించాడు అనుకోండి, బ్రహ్మ అజ్ఞానం నశ్యతి. కుండకు సంబంధించిన అజ్ఞానం ఉన్నది, కుండ జ్ఞానం కలగగానే కుండ యొక్క అజ్ఞానం పోయింది. బ్రహ్మకు సంబంధించిన సత్య వస్తువుకు సంబంధించిన అజ్ఞానం ఉన్నది, దానికి సంబంధించిన జ్ఞానం కలగగానే అజ్ఞానం పోతూ ఉంది. కాబట్టి జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడతా ఉంది, అంతేగాని పరమాత్మని సృష్టించడం లేదు. అంతేనా? అందువల్ల ప్రమాణమైంది. బాగా అర్థం చేసుకోండి, శాస్త్రాన్ని చాలా చక్కగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రమాణము ఉంటే, ప్రమేయం తెలుస్తూ ఉంది కనుక ప్రమాణము ద్వారా ప్రమేయం తెలుస్తూ ఉందంటే, వేదం ప్రమాణము సర్వ వేదాంత సిద్ధాంతం అని గనక నువ్వంటే, దీనివల్ల గనక బ్రహ్మం తెలియబడేవాడైతే, ఇది ముందు బ్రహ్మం తర్వాత, వేదం వల్ల బ్రహ్మ తయారయ్యాడని అర్థం కాదు. కాదు కాదు, అది స్వతసిద్ధం. ఎందుకని? వేదాన్ని నువ్వు చదవడానికి కూడా ఆధారమైంది అది. అది ఉంటేనే వేదం చదువుతూ ఉన్నావు. అజ్ఞానం ఉన్నప్పుడు కూడా అది ఉన్నది, అది ఉన్నది, అజ్ఞానం ఉన్నది, అజ్ఞానం పోతుంది, అది ఉంటుంది. ఇటువంటిప్పుడు ఇంకేం ప్రమాణం స్వామీజీ? అది అజ్ఞానాన్ని నిర్మూలించడమే ప్రమాణం శాస్త్రం, ఇంకేమి లేదు. శాస్త్రం ప్రమాణం అంటే పరమాత్మని కనుక సృష్టించిందే, శాస్త్రం కూడా ప్రమాణం కాదు. కాబట్టి నూతనంగా సృష్టించేది ఏమీ లేదు, ఉన్నదానికి సంబంధించిన అజ్ఞానం ఉన్నది. అజ్ఞాన్ని తొలగిస్తుంది మేఘపాయే అంశుమానివా, మేఘాన్ని తొలగిస్తే సూర్యుడు ఎట్లాగైతే మనకు తెలుస్తున్నాడో, అజ్ఞానం అనేటువంటి మేఘాన్ని తొలగించిన తర్వాత ఉన్నది ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది గనక, ఇలా తొలగించి మనకు ఉన్న వస్తువుని ఎరుకపరుస్తూ ఉంది గనక, అజ్ఞానాన్ని నిర్మూలన చేయడంలోనే ఇది ప్రమాణమైంది, శబ్ద ప్రమాణం. కనుక ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, సాక్షి ప్రమాణం, ఈ మూడు కూడాను భగవంతుని విషయంలో ఉపకరించడం లేదు. ఉన్న ప్రమాణాలు ఇవే ప్రపంచంలో, ఇంతకు మించి ఏమీ లేదు. కనుక ఇప్పుడు వేదమేవ శరణ్యం, శృతిరేవ శరణ్యం. కాబట్టి పరమాత్మను తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో నీకుండేటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి ఉపకరించడం లేదు గనక శృతిరేవ శరణం ఇది. వేదం ఒక్కటే శరణం. అందులో కూడా వేదంలో ఏమిటి? సర్వ వేదాంత ఉపనిషత్తులే, అందుకని వాటిని వేద శిరస్ అంటారు. వేద శిరస్సులు, వేదం అనేటువంటిది ఒక దేహమైతే శిరస్సు ఎట్లాగైతే ప్రధానంగా ఉందో, శిరః ప్రధానం, అట్లాగే ఇక్కడ కూడా వేద శిరస్, వేద శిరస్సులు అంటే వేదానికి తల వంటివి ఏవి? ఉపనిషత్తులు. చూడమణి అంటే ఏంటి? ఎక్కడ పెట్టుకునేది అది? ముక్కు బోలో అది చూడమణి తల మీద పెట్టుకుంటారు. మణి మెరుస్తూ ఉంటుంది, మణి మెరుస్తూ ఉంటుంది. కనుక మణి మెరుస్తూ ఉంటే, ఎక్కడ మెరుస్తూ ఉంటే అది కనపడుతూ ఉంటుంది. తల మీద ఎప్పుడైతే నువ్వు పెట్టుకొని ఉండావో, తల మీద మణి మెరుస్తూ ఉంది గనక, అలా ప్రకాశించేటువంటి మణి తలని శుభ్రంగా చూపిస్తుంది నీకు. వేద శిరస్ ఉపనిషత్తు గనక, ఉపనిషత్తుల్లో అనేటువంటి ఆ తల మీద ప్రకాశిస్తూ ఉండేటువంటి చూడామణి, వివేక చూడామణి, ఇది పైన ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉందో, ఆ ప్రకాశంలో తలంతా ఎట్లాగైతే తెలుస్తుందో, ఉపనిషత్తుల యొక్క స్వరూపం అంతా నీకు తెలిసిపోతుంది వివేక చూడామణి. అందువల్ల ఇది చూడామణి, శిరోభూషణం. వేద శిరస్సు ఉపనిషత్తు, ఉపనిషత్తు మీద ప్రకాశిస్తూ ఉండేది. కాబట్టి దీని వెలుగులో ఎట్లాగైతే శిరోభూషణం ఉన్నప్పుడు, శిరోమణి ఉన్నప్పుడు, శిరస్సు మీద మణి ఉన్నప్పుడు, ఆ మణి యొక్క ప్రకాశంలో మనకు ముఖారవిందమంతా ఎట్లాగైతే తెలుస్తూ ఉందో, అట్లాగే ఇక్కడ కూడాను ఈ వివేక చూడామణి అనేది గనక మనకు దొరికిందంటే, దీని యొక్క ప్రభావం చేత వేద శిరస్సు, ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దివ్యంగా ప్రకాశిస్తూ మనకు ఉపనిషత్తులో ఏదైతే ఉందో అంతర్గతమైనటువంటి సత్యాలంతా కూడా కనపడిపోతాయి. కాబట్టి మణి గనక తల మీద వెలుగుతూ ఉంటే ఎక్కడెక్కడేముందో అర్థమైపోతూ ఉంటుంది. ముక్కు పొట్టిగా చిన్నదైతే, చప్పిడి ముక్కు అయితే, ఆ మెరిచేటువంటి మణి ఆ ముక్కును చూపిస్తుంది నీకు. కళ్ళు నీకు పెద్దవైతే అలా పెద్దవిగా ఉన్నాయని చూపిస్తుంది. ఉపనిషత్తుల్లో ఏదేదైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ ఒక్క వివేక చూడమండల నీకు లభ్యం. కనుక సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అగోచరం. ఇప్పుడు అర్థమవుతుంది అగోచరం ఎక్కడా, గోచరం ఎక్కడని. కనుక ఇక్కడ ఏం కాంట్రడిక్షన్ లేదు, విభేదం ఏమి లేదు. ప్రత్యక్ష అనుమాన సాక్షి ప్రమాణాలకు అగోచరం. తం బ్రహ్మ సర్వ వేదాంత సిద్ధాంత గోచరం ఇత్యర్థ. ఇది ప్రయోజనం. తరువాత గోవిందం వేదాంత వాక్యాల ద్వారా లభ్యమయ్యేవాడు, అందువల్ల ఇక్కడ గోవిందం. గోభిర్ వేదాంత వాక్యేర్యేవ విద్యతే లభ్యతే ఇది గోవింద. వేదాంత వాక్యాల ద్వారా తెలిసేవాడు. ఏమిటా వేదాంత వాక్యాలు? తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇవన్నీ కూడాను. ఈవెన్ ఈశావాస్యమిదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్, అది కూడా మహావాక్యమే. ఎందుకని పరమాత్మ తెలియజేస్తుంది కనుక. సర్వం కల్విదం బ్రహ్మ మహావాక్యమే. ఉపనిషత్తుల్లో కేవలం 2, 3, 4 మహావాక్యాలని ఊరికే చెప్పుకుంటామంతే ప్రతిదీ మహావాక్యమే. మహావాక్యం కానిదేంటి? యతోవా ఇమాని భూతాన్ని జాయంతి, ఏన జాతాన్ని జీవంతి, యత్ ప్రయంతి అభిసంవిశంతి. మహావాక్యం తటస్థ లక్షణం. ఎవరి నుంచైతే ఈ ప్రపంచం వచ్చిందో, ఎవరిలో ఉందో, ఎవరిలో విలీనమైపోతుందో, ఇంకేం కావాలి నీకు? ఆ ఒక్క వాక్యం అర్థం చేసుకుంటే అయిపోతుంది. పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తుంది. అందువల్ల మహావాక్యం. కాబట్టి ఉపనిషత్తుల్లో 4 మహావాక్యాలను ఊరికే మనం అనడం అది మహావాక్య చతుష్టయమని. నన్ను అడిగితే ప్రతిదీ మహావాక్యమే. కొన్ని లక్షల మహావాక్యాలున్నాయి ఉపనిషత్తుల్లో. అర్థం చేసుకుంటే ఏ మహావాక్యం అర్థమైనా కూడాను అద్భుతమైనటువంటి సత్యం మనకు తెలిసిపోతూ ఉంది. అందువల్ల గోవిందుడు వేదాంత వాక్యాల ద్వారా, ఉపనిషత్తుల్లో ఉండేటువంటి ప్రవచనం ద్వారా అర్థమవుతూ ఉండేవాడు కనుక గోవిందుడు అని అర్థం. పరమానందం, ఆనందం పరమానందం, పరం ఆనందం, ఆనందం పరం, పరమానందం రెండెందుకు? మళ్ళీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అగోచరమైన వాడిని, సర్వ వేదాంత సిద్ధాంత గోచరంగా చేసుకోవాలనుకుంటున్నావు కదా. కనుక నీవు బ్రహ్మవిత్, బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటూ ఉండేటువంటి వాడు కదా. ఇప్పుడు ముముక్షు, రేపు బ్రహ్మము నీకు అర్థమవుతుంది గురువు బోధించిన తర్వాత, అప్పుడు బ్రహ్మవితుడు అవుతావు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, పరమానందం పరం ఆప్నోతి బ్రహ్మవిత్. ఈ పరాన్ని పొందుతాడు. ఆనందం పరమానందం బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, ఇది ప్రయోజనం. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడం వల్ల నీకు ఏమి ప్రయోజనమో గ్రంథారంభంలో రావాలి కదూ. దాన్ని ఏమంటారు? అనుబంధ చతుష్టయం. అనుబంధ చతుష్టయంలో ప్రయోజనం. ప్రయోజనంచ అశ్యాః బ్రహ్మ విద్యాయాః అవిద్యా నివృత్తిః తతశ్చ ఆత్యంతిక సంసార అభావః. ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇక్కడ బ్రహ్మ విద్య యొక్క ప్రయోజనం. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం, బ్రహ్మవిత్ పరం ఆప్నోతి, పరమానందం ఆప్నోతి బ్రహ్మవిత్. ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో వాడు పరమానందాన్ని పొందుతాడు. ఇది ప్రయోజనం. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం, బ్రహ్మవిత్ పరం ఆప్నోతి, పరమానందం ఆప్నోతి. ఇది ప్రయోజనం. కనుక ప్రయోజనంచ, అండర్స్టాండ్, ప్రయోజనంచ అస్యాః బ్రహ్మ విద్యాయాః అజ్ఞాన నివృత్తి. మొట్టమొదటి జరిగేది అది. బ్రహ్మ విద్య నీకు ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తూ ఉందో, అంతకుముందు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంది. ఘటానికి సంబంధించిన అజ్ఞానాన్ని, ఘట జ్ఞానం వస్తే ఎట్లాగైతే తొలగించిందో, బ్రహ్మకు సంబంధించినటువంటి అజ్ఞానం మన దగ్గర ఉంటే, బ్రహ్మ జ్ఞానం కలిగిన తరువాత బ్రహ్మ జ్ఞానం వల్ల బ్రహ్మ అజ్ఞానం తొలగిపోతూ ఉంది. అది విద్య, ఇది అవిద్య. విద్యా విద్య నిహంత్యవా, విద్యా అవిద్యాం నిహంతి. విద్య వచ్చి అవిద్యని తొలగిస్తూ ఉంది. అవిద్యా నివృత్తి, అజ్ఞానము నివృత్తి అయిపోతూ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? అవిద్య ఉన్నప్పుడు, అజ్ఞానము ఉన్నప్పుడు కారణంగా కార్యం ఏదైతే ఉన్నిందో, అజ్ఞానం పోతూ ఉంది గనక కారణం, కార్యం ఎగిరిపోతుంది. కనుక అజ్ఞానం ఉన్నప్పుడు సంసారం ఉంది, సంసారం ఉంటే దుఃఖం ఉంది. అజ్ఞానం గనక ఎగిరిపోయిందా, సంసారం లేదు. సంసారం గనక లేదా, దుఃఖం కూడా లేదు. కనుక అజ్ఞాన నివృత్తి తతశ్చ ఆత్యంతిక సంసార అభవ. ఆత్యంతిక, ఇంకా మళ్ళీ ఏం మిగలదు. కొన్నిటిని పోగొడితే ఏదో మిగులుతూ ఉంటాయి. ఇప్పుడు కట్టి ఉందనుకోండి, కట్టిని గాల్చేసామనుకోండి, బూడిది మిగులుతుంది, వచ్చిన బాధ. కాబట్టి ఒకదాన్ని పోగొడితే ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పోయారు, ఆయన మిగిలిండి. స్వామీజీ కొంతకాలం అయితే పోతారంటే కనీసం వాళ్ళ స్మృతులన్నా మిగిలి ఉంటాయి వాళ్ళని గురించి ఆడవడానికి. ఇక్కడ ఆత్యంతిక సంసార అభావ, ఆత్యంతికం సంసార అభావ, ఆత్యంతికం ఆత్యంతిక సంసార అభావ ప్రయోజనం ఇది. కాబట్టి దుఃఖము ఏమాత్రం శేషమే లేకుండా సంపూర్ణంగా నివృత్తి అయిపోతూ ఉంది కనుక ఆత్యంతిక సంసార అభావ. ఎందువల్ల? అవిద్య నివృత్తి ప్రయోజనం చ అశ్యాహ బ్రహ్మ విద్యాయాహ ఆత్మ విద్యాయాహ ప్రయోజనం. అవిద్య నివృత్తి తతశ్చ ఆత్యంతిక సంసార అభావ. గోవిందం పరమానందం, ఇది పరం ఉత్కృష్టమైనటువంటి మహోత్కృష్టమైనటువంటిది. అంటే సర్వోపద్రవరహిత స్థితే సమస్తమైనటువంటి ఉపద్రవాల నుంచి విడిపడిపోతుంది. ఇంకా ఉపద్రవాలు లేవు, ఇంకా దుఃఖాలే లేవు. గోవిందం పరమానందం. కాబట్టి ఆ బ్రహ్మవిధ ఆప్నోతి పరం, నువ్వు పరతత్వాన్ని పొందుతూ ఉన్నావు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత పరమానందం. ఇది అర్థం చేసుకోవాలి బాగా. పరం అర్థమైంది, మళ్ళీ ఆనందం. అనంత ఏవ ఆనంద, ఆనందం అంటే హిహిహి కాదు, అనంతమే ఆనందం. ఇహిహి అంటే మళ్ళీ అహహహ, మళ్ళీ ఊహోహోహో ఇవన్నీ రావాల్సి వస్తాయి. కాబట్టి ఇది కేవలం నువ్వు ఇప్పుడు అనుభవించేటువంటి సుఖం అలాంటిది కాదు. ఎందుకని స్వామీజీ అట్లాంటిది? ఎందుకు కాదు, అట్లాంటిది అయితే మళ్ళీ బ్రహ్మం అవసరం లేదు మనకు. ఎందుకని? అవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి గనక, వాటి కారణాలున్నాయి. ఇప్పుడు నీకు కావాల్సింది ఎటువంటి సుఖమో తెలుసా? ఇక్కడ లభ్యమయ్యేటువంటి సుఖమే గనక నీకు కావాలంటే బ్రహ్మ విద్యను అవసరం. ఇది అవిద్యా జనితం. కారణాలున్నాయి, హేతు ఉంది, నిమిత్తం ఉంది, అందువల్ల ఇక్కడ లభ్యమయ్యేటువంటివి నైమిత్తిక సుఖాలు. నైమిత్తిక సుఖాలు. ఒక విషయం వింటున్నాం అనుకోండి, కొత్తగా తెలిసిందనుకోండి, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందువల్ల? అది విద్యానందం. విద్య కలుగుతూ ఉంది మనకు, విద్య వల్ల ఆనందం కలుగుతూ ఉంది. సరేనా? అది అయిపోతే ఆనందం పోతుంది. ఒక నిమిత్తం వల్ల ఏర్పడింది గనక సౌందర్యానందం. ఒక చోటకి వెళ్లి చూచావు, కాశ్మీర్ వెళ్ళావు, అక్కడ చూచావు అందంగా ఉంది, ఓ అన్నావు, ఆనందం కలిగింది. ఆ సౌందర్యాన్ని చూచినప్పుడు కాశ్మీర్ నుంచి మళ్లీ దూరంగా వచ్చేసిన తర్వాత మధ్యలో శ్మశానం కనపడుతుంది, అప్పుడు అది దూరమైంది, అది పంచిన ఆనందం కూడా దూరమైపోయింది. రాగానందం, ఒక మంచి గానం జరుగుతుంది అనుకోండి కచేరీ, చక్కగా పాట పాడుతూ ఉంటే రాగానందం, ఆ రాగం వల్ల కలిగేటువంటి ఆనందం. పాట అయిపోతే లేదు, పాట పాడుతున్నప్పుడు ఆలాపన చేస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, రాగం ఆగిపోతే. కనుక రాగం వల్ల ఏర్పడినటువంటి ఆనందం రాగం పోగానే పోతూ ఉంది. ఇది సుఖమే కాదనడం లేదు, ఇది నైమిత్తిక సుఖం. దీనికి ఒక నిమిత్తం కనపడుతుంది హేతు, అది పోతే ఇది పోతూ ఉంది. భోగానందం, ఓ మంచి పదార్థం తింటూ ఉన్నావు, నీకు రుచిగా ఉంది, నీకు ఆనందం కలుగుతూ ఉంది, అర్థమవుతుంది? అది అయిపోయింది అనుకోండి అప్పుడుండదు, మళ్ళీ కాఫీ తాగుతున్నావు నీకు ఆనందంగా ఉంది, అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ? లేదు. కాబట్టి అది నైమిత్తిక సుఖం, భోగానందం. యోగానందం ఇది కూడా యోగం. కాబట్టి యోగంలో వస్తే నేను ప్రాణాయామం చేస్తున్నా ప్రశాంతంగా ఉందంటే ప్రాణాయామం అయిపోతానే మళ్ళీ అశాంతి స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడాను రాగానందం, భోగానందం, యోగానందం, సౌందర్యానందం, విద్యానందం, ఇవన్నీ ఏవైతే ఆనందాలుగా నీకు తెలుస్తూ ఉన్నాయో వీటికి కారణాలున్నాయి గనక ఈ సుఖాలే గాని నైమిత్తిక సుఖాలు. కానీ ఈ సుఖాలు ఎక్కడైనా నేను ఒక్కటి చెప్తా, ఇన్ని ఆనందాలు కనపడుతున్నాయి కదా, ఒక ఆనందం కనిపించిందా మీకు ఇక్కడ? సదానందం ఉందే చెప్పండి. రాగానందంలో సదానందం ఉందే స్వామీజీ? అతను సంగీత అవధానం చేశాడు స్వామీజీ, ఎంతసేపు? 24 గంటలు చేశాడు. అయితే 25వ గంటలో ఉందా? లేదు. చూచారా? కాబట్టి ఈ ఆనందాలు ఉండినా వీటిలో సదానందం ఎక్కడా గోచరించడం లేదు. ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం
గోచరించడం లేదు. ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందానికి కారణం లేదు.
అది కనుక ఇది నైమిత్తిక సుఖం కాదు, నిర్నిమిత్తానంద. నిర్నిమిత్తానంద, నిమిత్తం లేదు దానికి, నిర్నిమిత్తానంద.
నైమిత్తిక సుఖం కాదు ఇది, నిర్నిమిత్తానంద. అర్థమవుతుంది? కాబట్టి నిమిత్తాపాయే నైమిత్తికాపాయ. నిమిత్తం పోతే నైమిత్తిక సుఖాలు పోతాయి. ఛత్రోపాయే ఛాయోపాయ. ఎంతవరకు నీడ ఉంటుంది నీకంటే? గొడుగుంటేనే. గొడుగు గనక దూరమైందే నీడ దూరమైపోద్ది. ఎందుకని? గొడుగు కారణంగా నీకు నీడ వచ్చింది, గొడుగు దూరమైంది నీడ దూరమైపోతుంది. ఛత్రోపాయే ఛాయోపాయ, నిమిత్తాపాయే నైమిత్తికాపాయ. కాని ఇది నిర్నిమిత్తానందం. ఈ ఆనందానికి ఇంకొక కారణం లేదు. కారణం స్వరూపానంద. ఇది స్వరూపం, ఇది నువ్వు అనుభవించేది కాదు, నీ స్వరూపం. సహజానంద స్వరూపానంద పరమానంద ఇది. కనుక ఇది పరమానందం. గోవిందం పరమానందం సద్గురుం తం సద్గురుం. అటువంటి గురుదేవుణ్ణి ప్రణతోస్మి అహం, అహం ప్రణత అస్మి, నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకని? ఈ అగోచరమైనటువంటిది కేవలం శబ్ద ప్రమాణానికి మాత్రమే అందేటువంటి ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటూ ఉన్నాను. గనక ఉన్నది ఆత్మ జ్ఞానం, అదే పరమాత్మ స్వరూపం, అతడే గోవిందుడు. ఇటువంటి జ్ఞానాన్ని నాకు అందించేటువంటి వాడు గురువు. గురువు గోవిందుడు ఇద్దరు కాదు. గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం, అహం ప్రణత అస్మి, ఆయనకి నమస్కరిస్తూ ఉన్నాను అంటూ వివేక చూడమని ప్రారంభమైంది. కనుక మొట్టమొదట మంగళాచరణ శ్లోకం ఇది. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఇది మొదటి శ్లోకం. ఈరోజు చూచాం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. హరి ఓ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనమేమిటో మనకు స్పష్టంగా తెలియనప్పుడు జీవితంలో సుఖపడడం చాలా కష్టం. ఇంతకీ మన ఉనికి ఏమిటి, మన మనుగడ ఏంటి, మనకు ఏమి ఉన్నది, మనకు ఏం కావాలి, ఈ కావలసింది దేని కొరకు, వీటికి సంబంధించి ఒక సుస్పష్టమైనటువంటి అవగాహన గనక మనకు లేకపోతే జీవితంలో మనం ఏ పనులు చేస్తూ ఉండినా అవి ఎందుకు చేస్తున్నామో మనకు ఒక అవగాహన లేదు గనక ఘర్షణ ఒకటి మనసులో ఉంటుంది. ఈ ఘర్షణే సంఘర్షణ, ఆ సంఘర్షణ అశాంతి. అశాంతితో మనం జీవించలేం. కనుక ఈ అశాంతి నుండి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అశాంతి నుంచి బయటపడాలంటే ఒకటే కారణం, అశాంతి అసలు ఎందుకు కలిగింది అని ఆలోచించినప్పుడు మనకు సంబంధించినటువంటి అవగాహన పూర్ణంగా స్పష్టంగా మనకు లేదు గనక అశాంతి ఏర్పడింది, ఘర్షణ. కనుక అవగాహన ఏర్పడితే ఈ ఘర్షణ నుండి విడిపడతాం. ఘర్షణ నుండి విడిపడమే అశాంతి నుంచి విడిపడమే శాంతి, అదే మోక్షం, ఇంకేం లేదు. కనుక ఇవన్నీ మనల్ని బంధిస్తూ ఉండాలి గనక ఈ బాధలన్నీ బంధం, దీని నుండి విడిపడమే మోక్షం. కనుక ఈరోజు ఎందుకు అస్పష్టంగా ఉన్నామో మనకు తెలియడం లేదు. స్పష్టత ఎక్కడ కావాలనో మనకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం వల్ల ఘర్షణ అశాంతి, అర్థమైతే ఘర్షణ నుంచి విడిపడతాము శాంతి.
కనుక ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇలా అశాంతి ఉన్నది, ఘర్షణ ఉన్నది అని మనకు తెలియడం లేదు, కనుక ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలా ఎవరైతే తెలుసుకుంటాడో వాడు దాన్ని పొందగలుగుతాడు. ఎందుకని, పొందవలసింది తెలియకపోతే పొందేది లేదు. ఏదైతే నువ్వు పొందాలనుకుంటూ ఉన్నావో అది నీకు తెలిసి ఉండాలి. కనుక తెలిసిన దాన్ని పొందగలవు గాని తెలియని దాన్ని పొందలేవు. కనుక శాంతి కావాలి అని నీవు అభిప్రాయపడినా అది నీకు తెలియాలి. కాబట్టి ఇది తెలియదగినటువంటి విషయం జ్ఞానం. ఇదే బ్రహ్మ జ్ఞానం. దీన్ని తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాడు గనక బ్రహ్మవిత్, బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. కాబట్టి ఆ బ్రహ్మవిత్, బ్రహ్మమును తెలుసుకునేవాడు ఎవరో పరం ఆప్నోతి, ఆ పరతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని పొందుతూ ఉండాడు. ఇది శాంతి జీవితాలు. కనుక ఈ విధంగా పొందగలిగేటువంటి అవకాశం ఒక్క మానవ జన్మకే ఉంది గాని మరొక దానికి లేదు.
జంతూనాం నర జన్మ దుర్లభం అతః పుంస్త్వం తతః విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్నో శతకోటి జన్మసుకృతైః పుణ్యైః వినా లభ్యతే.
జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం. జంతూనాం నరజన్మ దుర్లభం. జంతూనాం జననశీలానాం ప్రాణినాం ఇత్యర్థః. కనుక ఎవరైతే పుడుతూ ఉండారో అవి ప్రాణులు, ఇవి జంతువులు. జంతూనాం నరజన్మ దుర్లభం అని అన్నప్పుడు మానవ జన్మ కూడా జంతువుల్లోనే చేరింది. ఎందుకనంటే పుడుతూ ఉన్నాడు గనక. జననశీలానాం ప్రాణినాం ఇత్యర్థః. జంతూనాం అంటే అది, జంతూనాం జననశీలానాం ప్రాణినాం నరజన్మ మానుష్యం దుర్లభం ఇది. జంతూనాం నరజన్మ దుర్లభం. కాబట్టి అన్ని జంతువుల్లోకి ప్రాణుల్లోకి మానవ జన్మ అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది. దుర్లభం అది, ప్రయాసతో కూడుకున్నటువంటిది. దానిని పొందడం అంతా తేలికైనటువంటి పని కాదు, సులభంగా పొందగలిగేది కాదు. దుర్లభం అంటే ప్రయాసం ఉంది, కష్టం ఉంది. ఇక్కడ జంతూనాం నరజన్మ దుర్లభం. అతః ఈ నరజన్మలో కూడాను రెండు కనపడుతూ ఉన్నాయి, స్త్రీ పురుషులు. అతః పుంస్త్వం, అన్ని ప్రాణుల్లోకి మానవ జన్మ ఎట్లాగైతే ఉత్తమమో ఇక్కడ పురుష జన్మ, పురుషుడై పుట్టడం ఉత్తమం. పుంస్త్వం తతో విప్రత, తతః ఆ పురుషుడిలో కూడాను విప్రుడై పుట్టడం విశేషం. తస్మాత్ విప్రులు చాలా మంది ఉండొచ్చు, తస్మాత్ వారిలో వైదిక ధర్మ మార్గ పరత, వైదిక ధర్మ మార్గ వేదం ఏదైతే చెబుతూ ఉందో ఈ మార్గమునందు పరత విశ్వాసం కలిగి ఉండడం, అకుంఠితమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం ఇది శ్రేష్టం. ఈ వేద మార్గం ఏదైతే సూచిస్తుందో దాంట్లో విశ్వాసం ఉండడం కంటే కూడాను విద్వత్వం, పాండిత్యం కలిగి ఉండడం, వేదం విషయంలో పాండిత్యం కలిగి ఉండడం, విశ్వాసమే కాకుండా పాండిత్యం కలిగి ఉండడం అస్మాత్ పరం, దానికంటే కూడాను శ్రేష్టమైనటువంటిది. అస్మాత్ పరం ఆత్మనాత్మ వివేచనం. కాబట్టి ఈ విద్వత్ కూడాను అనేకమైనటువంటి గ్రంథాలు వేదము ఇవన్నీ కూడా తెలిసి ఉండినా ఇందులో ఏది ఆత్మ ఏమిటి అనాత్మ ఏమిటి అనేదానికి సంబంధించినటువంటి సుస్పష్టమైనటువంటి అవగాహన ఆత్మానాత్మ వివేకం, ఇదే ఆత్మానాత్మ వివేచనం. కనుక పాండిత్యం, శాస్త్ర పాండిత్యం ఉండడం కాదు, ఇందులో ఆత్మానాత్మ వివేకం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. అస్మాత్ పరం, దీనికంటే కూడాను అస్మాత్ పరం స్వనుభవ, స్వ అనుభవ, నీకు సంబంధించినటువంటి అనుభవం, ఆత్మానుభవం. స్వ అనుభవ, స్వానుభవ, స్వాత్మానుభూతి. ఇది చాలా గొప్ప విషయం, నేనే ఆత్మనని తెలుసుకోవడం. అస్మాత్పరం దీనికంటే కూడాను బ్రహ్మాత్మనా సంస్థితి, బ్రహ్మ ఆత్మనా సంస్థితి, ఆత్మన ఏదైతే నీ ఆత్మగా ఉన్నదో ఇదే బ్రహ్మమని తెలుసుకోవడం. ఆత్మని తెలుసుకొని మళ్లీ బ్రహ్మము కన్నా ఆత్మ వేరు అనేటువంటి ద్వైత భావం కాకుండా ఆత్మన ఏదైతే నీవు ఆత్మని తెలుసుకుంటున్నావో, స్వనుభవ స్వ అనుభవ, నీకు ఇక్కడ స్వానుభవంలో ఏదైతే గోచరించిందో ఈ ఆత్మే పరమాత్మ. జీవో బ్రహ్మైవ నాపరః, ఆత్మ ఏవ పరమాత్మ అనేటువంటి జ్ఞానం కలిగి ఉండడము అస్మాత్ పరం. ఇంక దీని తర్వాత ఏముంది స్వామీజీ? ఇంకేమీ లేదు. ఇదే జీవితంలో పొందదగినటువంటిది మన స్వరూపం. ఇది ఎప్పుడు లభ్యమవుతుంది నాకు? ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైః పుణ్యర్వినా లభ్యతే. శతకోటి, వందలాది జన్మల్లో చేసుకున్నటువంటి, వంద కోట్ల జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫల విశేషం ఉంటే తప్ప, వినా కనుక అనేక జన్మల్లో తయారు చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం ఉంటే తప్ప ముక్తి లభ్యం కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి 8 మెట్లు ఎక్కాల్సి వచ్చేటట్టు ఉంది. మొదటి మెట్టు జంతువునాం నరజన్మ దుర్లభం. కనుక జంతువునాం అంటే పుట్టేటువంటివి, జననశీలానాం ప్రాణినాం. నరజన్మ మనుష్యకం, మానుష్యం మానుష్యకం, నరజన్మ దుర్లభం ఇతి. కాబట్టి జంతువుల్లో నరజన్మ దుర్లభం అంటే పుట్టేటువంటి ప్రాణుల్లో జననశీలాన ఇవి ఇంకొక జన్మ కూడా ఎత్తే అవకాశం ఉందని అర్థం అవుతుంది కదా ఆ మాటలో. కనుక మానవుడు పక్షిగా పుట్టచ్చు, పక్షి జంతువుగా పుట్టచ్చు, జంతువు మళ్లీ మానవుడిగా పుట్టచ్చు, మానవుడు మళ్లీ దేవతగా కూడా పోవచ్చు ఇంద్రుడుగా, మళ్లీ పుణ్యమైపోతే మళ్లీ క్రిందకొచ్చి ఇంకొక చోట పడచ్చు. కాబట్టి జననశీలానాం ప్రాణినాం జంతువునాం. కాబట్టి పుట్టుక ఎక్కడైతే ఉందో, ఇవి ప్రాణులు అయితే ఒక మానవుడే కాదు అన్ని పుట్టుక కలిగినవే. అందువల్ల జంతువునాం నరజన్మ దుర్లభం. నీకు జన్మ, పక్షికి పక్షి జన్మ, జంతువుకి జంతువు జన్మ, క్రిమికి క్రిమి జన్మ. కాబట్టి అన్ని జన్మలే. అర్థమవుతుంది? అయితే స్వామీజీ ఈ జన్మల్లో మానవ జన్మ ఎందుకని ఉత్తమోత్తమని చెబుతూ ఉన్నారు, దుర్లభం అంటున్నాడు పైగా. ప్రయాసతో కూడింది మానవ జన్మ. కారణమేమిటి? శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైర్ నారకం తను. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన శ్లోకం. ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతే వశః. శుభైరాప్నోతి దేవత్వం, శుభై శుభకర్మలు పుణ్యకర్మలు చేయడం వల్ల దేవత్వం ఆప్నోతి ఇది. కనుక మనం చేసేటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితం వల్ల ఇంద్రాది పదవులు మనకు లభ్యమవుతాయి, పుణ్యం ఉంటే. నిషిద్ధై, ఏవైతే నువ్వు చేయకూడదు అవి పాపకర్మలు, నిషిద్ధ కర్మలు. నిషిద్ధై నరకం తను. కాబట్టి నరకలోకంలో ఈ దేహం మళ్లీ ఆవిర్భవించే అవకాశాలుంటాయి, లేదా క్రిమికీటకాదులుగా పుడతాయి జ్ఞానం లేకుండా. ఉభాభ్యాం మిశ్రకర్మాభ్యాం, పాపపుణ్యాలు రెండు కలిపి ఆచరించడం వల్ల మానుష్యం లభతే వశః. ఈ మానవ జన్మ అనేటువంటిది వచ్చింది. కాబట్టి కేవలం పుణ్యకర్మలే చేస్తే దేవతలుగా పోతాం. ఇక్కడ యజ్ఞయాగాది కర్మలు చేయడం వల్ల పుణ్యకర్మలు కనుక ఈ పుణ్యఫల విశేషం చేత దేవతలుగా పోతాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఆ పుణ్యం అయిపోతానే మళ్లీ వచ్చి మానవ లోకంలో పడిపోతాం. ఇది దేవతలకు సంబంధించినటువంటి విషయం. పశుపక్షాదులున్నాయనుకోండి, క్రిమికీటకాదులున్నాయి, ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి పుణ్యం లేకుండా గతంలో పాపం చేసినడం వల్ల ఈ విధంగా ఆవిర్భవించాయి. అట్లాగే నరకంలో ఉండేటువంటి వాళ్ళు కూడా, నరకలోకంలో ఉండేటువంటి వాళ్ళు. నరకం అంటే ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైతే దుఃఖం కలుగుతుందో అదంతా నరకమే. ఇదంతా గతంలో చేసినటువంటి పాప కర్మల యొక్క ఫలితం. నిషిద్ధై, ఏవైతే ఆచరించకూడదో ఆ కర్మలు ఆచరించడం వల్ల నిషిద్ధై నారకం తను. ఈ తను వెళ్లి అక్కడ నరకంలో పుడుతూ ఉంది. ఉభాభ్యాం, మిశ్ర కర్మాభ్యాం. ఏమిటవి? పుణ్య పాపాభ్యాం. కాబట్టి పుణ్యము పాపం రెండు కలిసి చేశామనుకోండి, దాని యొక్క ఫలితంగా పూర్ణంగా పుణ్యమేముంటే దేవతలు, పూర్ణంగా పాపమేముంటే నరకం. కాబట్టి ఆ దేవలోకం నరకలోకం కాకుండా మానవలోకం మనకి ఎందుకు లభ్యమవుతా ఉంది? మానవ శరీరం ఎందుకు వస్తుంది? పాపపుణ్యాలు రెండు కలిసి చేసినాం కనుక.